तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
ఐదు పూర్ణిమల ప్రాముఖ్యత గురించి చెప్పుకుంటూనే ఉన్నాం మనం. ముఖ్యంగా ఈ ఐదు పూర్ణిమల ప్రాముఖ్యత గురించి చాలా స్పష్టంగా మనం తెలుసుకోవాలి అంటే, ఈ 10 సంవత్సరాల కాలంలో మనకి ఇంతవరకు తెలియనటువంటి ఒక విశిష్ట మానవుల సమూహము ఏం చేయాలి అనుకుంటున్నారో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి మొట్టమొదటి అసలు. ఇది తెలియటానికి ముందు మన 20వ శతాబ్దంలో జరిగినటువంటి 2 ప్రపంచ యుద్ధాలు 1910 నుంచి ఎంత టైమింగ్ 1914 to 1918, అది ఒక అదొక పీరియడ్. రెండోది 1939 to 1945. ఈ 2 ప్రపంచ మహాయుద్ధాలు జరిగిన తర్వాత ఐన్స్టీన్ని అడిగారట, 3వ ప్రపంచ యుద్ధం పరిస్థితి ఎలా ఉంటుంది, 3వ ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అంటే ఐన్స్టీన్ చెప్పేట. 3వ ప్రపంచ యుద్ధం గురించి నేను చెప్పలేను, కానీ 4వ ప్రపంచ యుద్ధం గురించి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. దాన్ని మాత్రం కర్రలతోనూ రాళ్లతోనూ కొట్టుకుంటారు అన్నట్ట. అంటే 3వ ప్రపంచ యుద్ధమే కనుక జరిగితే ఇప్పటివరకు మానవ జాతి సంపాదించుకున్నటువంటి సమీకరించుకున్నటువంటి సోకాల్డ్ సివిలైజేషన్, సోకాల్డ్ అని ఎందుకు అంటున్నాను అంటే యాక్చువల్గా సివిలైజేషన్ లేదు, సంస్కృతి లేదు, కానీ సంస్కృతి ఉన్నది అనే ఒక అపోహ ఉంది, దట్ వీఆర్ సివిలైజ్డ్ అనే ఒక కూడని అహంకారం. దీని గురించి ఐన్స్టీన్ ఇంకో మాట కూడా చెప్పాట. ఏమని చెప్పాడు అంటే, శాంతి లేదు ఇప్పుడు ప్రపంచంలో, శాంతి అని మీరు అనుకుంటున్నది 2 యుద్ధాల మధ్య ఉన్నటువంటి ప్రిపరేషన్కి కావాల్సినటువంటి సమయము అని. ఐన్స్టీన్ గురించి నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మనం ఏ విశిష్ట వ్యక్తి సమూహాన్ని గురించి మాట్లాడుతుందాం అనుకుంటున్నామో ఆ వ్యక్తి సమూహాలు మొట్టమొదటిసారిగా ఐన్స్టీన్ని కాంటాక్ట్ చేశాయి పాజిటివ్ వేలో. ఎలా కాంటాక్ట్ చేశాయంటే, అటు హిట్లర్ ముందుకు వచ్చేస్తున్నాడు. హిట్లర్ చరిత్ర తెలిసిన వాళ్ళు హిట్లర్ యొక్క స్టేచర్ అంటే భౌతికమైనటువంటి పర్సనాలిటీ చూస్తే నవ్వు వస్తుంది. చార్లీ చాప్లిన్ టైప్లో ఉండేవి అతను మీసాలు మనిషి. ఆ అరుపు కనుక మీరు హిట్లర్ మొహం అది గుర్తు చేసుకుంటే అదేమో పెద్ద భయంకరమైనటువంటి పర్సనాలిటీ కాదు. కానీ అతను అసలు ప్రపంచానంతటిని శాసించటానికి కలలు గనగలిగాడు అనేదే ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. అసలు ఆ సంఘటన వెనకాతలు ఉన్నటువంటి కారణాలు కనుక మనం ఆలోచించుకుంటే దీని వెనకాతలు మొత్తం కూడా హిమాలయాల్లో ఉన్నటువంటి గ్రీన్ లాడ్జ్ అనే సంస్థ పనిచేసింది అని తెలుస్తుంది. దీని గురించి స్పెషల్గా డీటెయిల్డ్గా తెలుసుకోవాలి అంటే స్పేర్ ఆఫ్ డెస్టినీ అని ఒక పుస్తకం ఉంది, అది మొదలెడితే ఒకసారి మీరు పూర్తి చేయలేరు. అందులో ఒక చాలా తమాషా అయినటువంటి ప్రయోగం చేస్తాడు హిట్లర్. హిట్లర్కి జ్యూస్ అంటే పడేది కాదు, జ్యూస్ ఉండకూడదని. ప్రపంచంలో మనిషి అంటే ఆర్యుడే అని. భారతీయులు సుభాష్ చంద్రబోస్ అంటే చాలా ఇష్టం హిట్లర్కి, ఇంతేదంటే ఆర్యులు కనుక. అంతకంటే పెద్ద కారణం ఏం లేదు. అంచేత జూజ్ మీద ఉన్నటువంటి అసహ్యం ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే హిట్లర్ది ఒక్కరోజులో 60,000 మందిని చంపిస్తాడు. హిస్టారికల్ ఫ్యాక్ట్స్లో ఒకే ఒక రోజులో గ్యాస్ చెంబర్లో పడేసి 60,000 మంది జూజ్ని తీసుకెళ్ళి జస్ట్ ఒక స్విచ్ నొక్కడం 60,000 మంది ఉంటాం. ఎక్స్టర్మినేషన్ ఆఫ్ జూస్, మనం ఈ పెస్టిసైడ్స్ వాడతామే బొద్దింకులు అవి వచ్చాయి వాటిని తీసి పారేయాలి ఎక్స్టర్మినేట్ చేయాలని, అది అతను వాడిన భాష. జూజ్ని పూర్తిగా ఎక్స్టర్మినేట్ చేసేయాలి, అసలు వాళ్ళకి జీవించే హక్కు లేదు అని, అసలు వాళ్ళు మనుషులు కాదనేవాడు, మానవ జాతిలో ఉన్నటువంటి యానిమల్స్ అనేవాడు. ఈ జూజ్కి మీద మానవ జాతికి ఇంత అసహ్యం రావడానికి కారణం కూడా మనం కొంచెం తెలుసుకుంటే, ఈ 5వ పూర్ణిమ గురించి మనం మొట్టమొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్న ఆ తపన ఉండే గురువు గారిది కొంచెం అర్థమవుతుంది. అసలు ఒక అవతారమూర్తి రాబోతున్నాడు, ఆ అవతారమూర్తికి మనం తయారై ఉండాలి అని మొట్టమొదట ఆ స్లోగన్ ఇచ్చింది జూజే. ప్యాలెస్టీన్ అదేంటి బెంథలహ్యాము ఆ ఏరియాలో ఎస్సీన్స్ అనే కల్ట్ ఉండేది జూజ్ది. వాళ్ళు ద అడ్వెంట్ ఆఫ్ క్రైస్ట్ జాషువా జాన్, జాన్ ది బ్యాప్టిస్ట్, అతను ముందు చెప్తూ ఉండేవాడు ఇలా క్రైస్ట్ అనే అతను రాబోతున్నాడు, అవతారమూర్తి రాబోతున్నాడు, అంచేత మీరందరూ రెడీగా ఉండాలి అని చెప్తూ, ఆ అవతారమూర్తి కోసమని మీరందరూ రెడీగా ఉండాలి అన్నాడు. జూజ్ కుటుంబంలోనే పుట్టాడు అతను కూడా, జూయే క్రైస్ట్ కూడా జూయే. కానీ తర్వాత ఏమైంది, అవతారమూర్తి వస్తాడు అని కలలకనే సమాజంలోనే అవతారమూర్తి రావాలి. మనిషి యొక్క దౌర్భాగ్యం అనుకోండి, లేకపోతే మనిషి యొక్క ఆలోచించగలిగే నైజం అనుకోండి, ఏమైనా అనుకోండి, ఎవడి కోసం అయితే వాడు కలలు కంటాడో వాడు వచ్చినప్పుడు వాడిని గుర్తించరు. అంతవరకు వాడి కోసమని వెయిట్ చేస్తూ ఉంటారు, ప్రార్థనలు చేసేస్తూ ఉంటారు, పూజలు చేసేస్తూ ఉంటారు, అన్నీ చేసేస్తూ ఉంటారు. కానీ ప్రతి అవతారమూర్తి వెనకాతలా జరిగినటువంటి చాలా విచిత్రమైన సంఘటన అసలు, అంటే యదా యదా ధర్మస్య గ్లానిర్భవతి భారత నేను వస్తానని చెప్పినట్టే అక్కడ చెప్పాడు వస్తాను నేను అని. కానీ ప్రతిసారి డౌట్ వస్తూనే ఉంటుంది, కృష్ణుడి మీద కూడా డౌటే, రాముడి మీద కూడా డౌటే, అసలు డౌట్ అనమాట. అనుమానాలతో స్టార్ట్ అవుతుంది భక్తుడి జీవితం మొత్తం కూడా. అసలు శ్రద్ధ, ఏ విధమైనటువంటి అవిశ్వాసం లేకుండా ఉన్నటువంటి వ్యక్తిత్వం భక్తుడు. కానీ అసలు అన్ని అనుమానాలు భక్తుడికి ఉంటాయి, ఇంక్లూడింగ్ హనుమంతుడు. హనుమంతుడి క్యారెక్టర్ వాల్మీకి ఎంత బాగా చిత్రీకరిస్తాడంటే, అసలు నేను దాటగలనా దాటలేనా అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అసలు నేను సాధన చేయగలనా చేయలేనా, అలాగే అసలు సముద్రాన్ని దాటగలనా దాటలేనా. సరే ఓ 10 మంది కలిసి దోస్తారు, అబ్బాయి నువ్వు చాలా మంచి సాధకుడివి మాకు తెలుసు కదా, ఇందాక చెప్పారు కదా చాలా బాగా పాడతారని, అలా అనమాట. ఇది ఫస్ట్ డౌట్ అసలు స్టార్ట్ అవుతాం. సరే గెంతుతాడు, గెంతిన మరుక్షణం మొట్టమొదటి అడ్డు తగిలేదు ఎవరు, మైనా కూడా అడ్డు తగులుతాడు. ఏమని చెప్తాడు, నేను నీ తండ్రి స్నేహితుని అంటాడు. అంటే జెనెటిక్ కోడ్, ఒక్కొక్కసారి మన శారీరక నిర్మాణము మనం ఎన్నుకున్న సాధనా పద్ధతికి అనుకూలంగా ఉండదు, అది ఒకటి సాధకులు చూసుకోవాలి అని. అంటే హఠయోగంలో బద్ధ పద్మాసనం వేసుకుని 3 గంటల సేపు కూర్చోవాలి అనుకున్నాం అనుకోండి, నా ఉద్దేశం ఎవరు కూర్చోలేరు మనలో, కనీసం నేను కూర్చోలేను, అసలు పద్మాసనమే వేయలేదు, బద్ధ పద్మాసనం ఎక్కడి నుంచి చేస్తాను. అంచేత ఈ మైనాకుడు అనేది ఏంటి అంటే మన జెనెటిక్ ఫ్యాక్టర్, మనకి శారీరకంగా ఉన్నటువంటి లోటుపాట్లు అవి తెలుసుకుని సాధన మొదలెట్టాలి తప్ప చాలా బాగుంది ఈ సాధన అనుకుని చేస్తే లాభం లేదు. గురువుగారితో పాటు గురుభాయి అంటాం హిందీలో, తెలుగులో ఏమంటారు దాన్ని, క్లాస్మేట్స్ లాగా అనమాట, అంటే ఒకే గురువు యొక్క శిష్యులు, అంటే మనం అందరం గురుభాయిలో అనమాట ఇప్పుడు పండిట్ శ్రీరామ్ శర్మ ఆచార్యకి. అలాగే గురువుగారి సహాధ్యాయి ఒకతను జైపూర్లో ఉన్నాడు ఇప్పటికీ కూడా, అతను గురువుగారు అఖండ జ్యోతి అనే మ్యాగజైన్ పబ్లిష్ చేస్తే అతను యంత్ర మంత్ర తంత్ర అనేటటువంటి మ్యాగజైన్ పబ్లిష్ చేస్తున్నాడు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే మన శారీరకమైనటువంటి లోటుపాట్లు తెలుసుకోకుండా ఆ పేరు అది చూసి చాలా బాగుంది ఆ విధమైన సాధన చేద్దాం అనుకుంటే వచ్చేటటువంటి ఇబ్బందులు. ఆయన ఒక 40 డేస్ క్యాంప్ పెట్టాడు హిమాలయాల్లో శ్రీనగర్ దాటాక. క్యాంప్ ఏంటి అంటే ఆకాశ గమన సిద్ధి, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు 400 రూపాయలు ఏదో క్యాంప్ ఫీజు, అంటే మరి అక్కడ తీసుకెళ్ళాలి కదా హిమాలయాల పైకి, అంచేత ఫీజు పెట్టాడు. హీఈస్ క్యాపబుల్ ఆఫ్ దట్. గురువుగారి గురువుగారి శిష్యుడే అతను కూడా, పేరు వినుంటారు నేను చాలాసార్లు చెప్పిన పండిట్ శ్రీమాలి. ఆశ్చర్యం ఏంటంటే ఆయన భార్య పేరు కూడా భగవతి దేవి శర్మయే. ఆయన భార్య పేరు కూడా, ఆయన ఇలాంటి సాధన చేస్తూ ఉంటాడు. దానికి కానీ ఆయన ఒక కండిషన్ పెట్టాడు, మీ అంతటి మీరు ఏదో డబ్బు కట్టించాను వచ్చేయాలి అంటే రాదని. కొన్ని కండిషన్స్ ఉన్నాయి, కొన్ని జెనెటిక్ కోడ్స్ ఉన్నాయి, దాని ప్రకారం నేను ఎన్నుకుని మీరు వస్తే మీకు గ్యారంటీ ఉంది. మాకు ఆ గ్యారంటీ వద్దు, మేము నేర్చుకుంటాం, మాకు నేర్పేయండి అంటే గ్యారంటీ లేదంటాడు. ఆశ్చర్యం ఏంటంటే ఆయన చెప్పింది, నేను గ్యారంటీ ఇస్తానన్నా కూడా ఎవడు చెక్ చేయించుకోకుండా, మాకు వచ్చినా రాకపోయినా మేము క్యాంప్కి వస్తామని డబ్బులు ఇచ్చుకు వచ్చేస్తారు తప్ప, ఎవడు నాకు అర్హత ఉందా లేదా అని చెక్ చేయించుకుని ఇంతవరకు రాలేదు అని పుస్తకం రాస్తాడు. సాధనా సిద్ధి అనే పుస్తకంలో ఇంతవరకు ఆవిడ నేర్చుకోలేటదాన్ని ఇచ్చేట అర్హత ఉందో లేకు. అర్హత లేని వాళ్ళే ఎక్కువ మంది డబ్బు కట్టేసి వెళ్ళిపోవటం, ఇచ్చేటంటే శ్రీనగర్ పైకి తీసుకెళ్ళిపోతాడు కదా, హిమాలయాలు తిరగటం వచ్చేయటం అంటే ఇది మైనాకుడు అడ్డు తగలటం అంటే. తగులుతాడు అడ్డు, ఈ మైనాకుడిని దాటుతాడు హనుమంతుడు. ఈ మైనాకుడికి అడ్డు తగిలిన తర్వాత అడ్డు వచ్చేదెవరు, సురస. సాధనలో రుచి పెరుగుతుంది, కబులు చెప్పడం మొదలు జపం చేయాలి అనిపిస్తుంది ఎవరికో, వాళ్ళు సురసని ఫేస్ చేశారనమాట. అంచేత ఆ సురస దేవతల నుంచి వస్తుందని, అంటే సిద్ధులు సాధన చేసినప్పుడు వచ్చేటటువంటి సిద్ధులు మనకు అడ్డు తగులుతాయి. అక్కడ నాకు ఇంత సిద్ధి వచ్చింది కనుక నేను చాలా గొప్పవాడిని అనుకోకుండా ఉండి ఓ దోమలాగా అయిపోతేవాడు, అంటే హ్యూమిలిటీ, వాడికి కనుక పూర్తిగా వచ్చేస్తే దోమలాగా కనుక అయిపోతే, అందుకే ఇన్ని దోమలు వస్తున్నాయేమో, అలా తయారైపోవాలని మనకి ట్రైనింగ్ ఇస్తున్నాయేమో అవి. అంచేత ఈ దోమలాగా అయిపోయి నోటి నుంచి బయటకు వచ్చేస్తాడు. సరే తర్వాత సింహిక అడ్డు తగులుతుంది, అంటే వాడి పాస్ట్ యాక్షన్స్, పాస్ట్ కర్మ, వాడి నీడ, నీడ ఎప్పుడు వాడితో పాటే వస్తూ ఉంటుంది కదా. ఈ విధంగా ఈ గ్రీన్ లాడ్జ్ యొక్క యాక్షన్స్ అన్నీ కూడా ఆ స్పియర్ ఆఫ్ డెస్టినీలో ఏ విధంగా వర్ణిస్తాడు అంటే, అసలు హిట్లర్కి ఆర్యుల మీద ఇంత ప్రేమ ఎందుకుంది, జ్యూస్ అంటే ఇంత అసహ్యం ఎందుకుంది అనే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ, ఆ ఎక్స్ప్లెనేషన్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉంటాయి. సాధకుల్లో వచ్చేటటువంటి చాలా ప్రమాదకరమైనటువంటి నోరు చాలా చోట్ల జారుతూ ఉంటాం మనం, అలాంటివి జారకుండా ఉండటానికి ఈ సంఘటన నిజంగా రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది అందులో ఆ పుస్తకంలో. ఏం జరిగిందిట అంటే, క్రైస్ట్ అవతరణ వస్తుంది, వెయిట్ చేశారు, సరే క్రైస్ట్ వచ్చాడు. క్రైస్ట్కి చాలా పెద్ద ఇబ్బంది ఉంటుంది. ప్రతి అవతారమూర్తి 80 ఏళ్ళో 90 ఏళ్ళో 125 ఏళ్ళో, ఆ కృష్ణుడు 125 ఏళ్ళు బతికాడు, రాముడు అసలు శరీరం వదిలే మూడ్లో లేడు, యమధర్మరాజు ఎవరో వచ్చి చెప్పాల్సి వచ్చింది, నాయన చాలు ఎంతసేపు ఇంకైంది అది కదా. అంచేత సాధారణంగా అవతారాలు వాటికి ఏంటంటే చాలా లాంగ్ టైం ఉంటుంది వాళ్ళకి. క్రైస్ట్కి లాంగ్ టైం లేదు, 30 నుంచి 33, ఓన్లీ 3 ఇయర్స్. ఈ 3 ఏళ్ళ కాలంలో చెప్పదలుచుకున్నా చెప్పేయాలి ఆయన, ఎంతమందికి చెప్పగలిగినా, ఎంతమందికి చెప్పినా, ఏం చేయదలుచుకున్నా తెలుసు అతనికి 3 ఏళ్ళే ఉంది నాకు టైం అని. అంచేత అతను ఏం చేస్తాడు, చాలామందికి చెప్పడానికి ట్రై చేస్తాడు, చెప్పడమే కాకుండా చాలామందికి చెప్తాడు, మీరు కూడా చెప్పండి, నేను వచ్చాను మీకోసమే వచ్చాను, మీ బాధలు తీర్చడానికే వచ్చాను అని. ఈ జ్యూజే నమ్మరు, మిగతా వాళ్ళందరూ నమ్ముతారు, రోమన్స్ వాళ్ళు కూడా. అందుకే ఆ రోమన్ అంబాసిడర్ ఎవరు, పిలాతే, చేతులు కడుక్కుంటాడు, బాబు ఈ హత్యతో నాకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు, మీరు వేయమంటున్నారు కనుక ఈ మరణశిక్ష విధిస్తున్నాను అని. కాదు, విధించాల్సిందే అంటాడు, క్రైస్ట్ని ఎక్కించేస్తారు. ఎక్కేసిన తర్వాత వచ్చింది కొంపలు అంటుకుపోయింది జ్యూస్కి ఏంటి అంటే, వాళ్ళ లోపల తెలుసు వాళ్ళు ఏ అవతారమూర్తి కోసం అయితే వాళ్ళు వెయిట్ చేస్తున్నారో ఆ అవతారమూర్తి ఇతను కావచ్చును అని. కానీ వీళ్ళు ఏం చేశారు, అతను చెప్పిన మాట వినకుండా అతన్ని సిలువ ఎక్కించేశారు. కర్మ అనేది చాలా తమాషాగా ఉంటుంది, ఎప్పుడో చేసిన పనికి ఇప్పుడు ఫలితం వస్తుంది కదా. కానీ క్రైస్ట్ లాంటి వ్యక్తి కాలచక్ర భ్రమణంలో ఇరుక్కుని ఉంటాడు, క్రైస్ట్ ఎప్పటికీ జీవించే ఉంటాడు. అంచేత క్రైస్ట్కి సిలువ ఎప్పుడు వేసినట్టు, అప్పుడు వేసినట్ట, ఇప్పుడు వేసినట్ట, అనంతంగా వేసినట్టే. రజనీష్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఈ స్టోరీని, చాలా బాగుంటుంది. అతను కొన్ని అంశాలే తీసుకుని చెప్తున్నాను నేను ఇది. అంచేత ఈ సిలువ ఎప్పుడైతే నువ్వు క్రైస్ట్కి వేసావో వాళ్ళ జాతికి వేసేసుకున్నారు వాళ్ళు, వాళ్ళ జాతి మొత్తం ఎగిరిపోయింది. ఒక్కొక్కసారి మన ఋషి సాంప్రదాయము ఇదంతా కూడా నాశనం అయిపోవటానికి అలాంటి కారణాలు ఏమైనా ఉన్నాయేమో ఆలోచించుకోవడం చాలా మంచిది. మనం అలాంటి పిచ్చి పని ఏమైనా చేశామా అన్నది కాస్త తెలుసుకుంటే, ఏంటంటే ఈ సంఘటనలన్నీ ఎందుకు చెప్తారు అంటే, వాళ్ళు ఏదో తప్పు చేశారని, వాళ్ళు ఉత్తి వెదవని అనుకుని చదివితే లాభం లేదని. అలాంటి తప్పు మనం కూడా ఏమైనా చేసి ఉంటే అలాంటి తప్పు మనం చేయకుండా ఉండి ఉంటే మళ్ళీ మనం ఆ మంచి దారిలో వెళ్ళగలమేమో. ఎందుకు ఆ ఋషి సాంప్రదాయం పూర్తిగా అసలు లేదు. అసలు ఋషి సాంప్రదాయం అంటే ఎవరికి తెలియదు. దేవతల గుళ్ళంటే ఎంత తమాషాగా అయిపోయిందంటే ఆఖరికి మనం చాలా భయపడేటటువంటి వెంకటరమణమూర్తి టెంపుల్ కూడా బిజినెస్ అయిపోయింది. అది దేవుడితో వ్యాపారం అయింది తప్ప దైవము భక్తి అనేటటువంటి యాంగిల్స్ కానీ ఇవి కానీ లేవు. అంచేత ఈ మందిరాలు, ఇప్పుడున్నటువంటి మందిరాలు, ఇందాక గౌరీ పాడింది కదా, మందిరోమే అంధేరా ఘనాచార, ఇళ్ళ సంగతి వదిలేద్దాం. అసలు మందిరాలు ఎలా తయారయ్యో ఆలోచిస్తే మన ఋషులు చెప్పినటువంటి టెంపుల్స్, ఇప్పుడున్న టెంపుల్స్కి ఎంత తేడా వస్తుందో తెలుస్తుంది. అన్నిటికంటే ఒక బాధ శ్రద్ధాంజలి పుస్తకంలో మనం చదువుతాం. ఒక వ్యక్తి అసలు అవతరించిందే ఈ పని చేయటానికి గురువుగారు, ఎప్పుడు 600 ఏళ్ల కిందట కబీర్ నుంచి ఆయన హిస్టరీ చెప్తాడు. కానీ అంతకు ముందు నుంచి కూడా ఆయనకి హిస్టరీ ఉంది. మనం వెతుక్కుని పట్టుకోగలిగితే ఆ వ్యక్తి యొక్క చరిత్రను పట్టుకుని గుర్తించవచ్చు ఆయన్ని. అప్పటి నుంచి 10 సంవత్సరాల కోసమని ఆయన చాలా కష్టపడి ఎన్నుకున్నటువంటి కొంతమంది వ్యక్తుల్ని ఒక చోట చేర్చాడు. ఎన్నుకున్నబడి కొంతమంది వ్యక్తుల్ని, అందరినీ కాదు, చాలాసార్లు చెప్తాడు గాయత్రి పరివారంలో ఉన్న వ్యక్తులు ఎవరు కూడా సాధారణ వ్యక్తులు కారు, అసాధారణమైన వ్యక్తులు. కనుక ఈ కాలంలో వాళ్ళు సాధారణ వ్యక్తులుగా కనిపిస్తూ ఉంటారు. ఇంచంటే మర్డరర్స్ ఆ లెవెల్లో ఉంటే కానీ ఎమ్మెల్యే టికెట్ దొరకదు కదా. టికెట్ దొరకాలి అంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఇప్పుడు, అలాగనమాట. అదే మరి ఆ స్టాండర్డ్లో చూసుకుంటే మనం చాలా బచ్చాలం. మనం అసలు దోమ చంపితేనే అయ్యో పాపం చచ్చిపోయింది అనుకుంటాం కదా. అంచేత ఆ లెవెల్లో మనం చాలా అసలు నెగ్లెజిబుల్ అనమాట. కానీ యాక్చువల్గా చూసుకుంటే వాళ్ళకంటే చాలా గొప్పవాళ్ళమే మనం. ఇప్పుడున్న చీఫ్ మినిస్టర్స్ కానీ ప్రైమ్ మినిస్టర్స్ కానీ విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు దేర్ పోస్ట్, రికార్డు కూడా చేసేస్తున్నారు మీరు కాస్త దాన్ని వినిపించగలి. అంచేత ఎన్నుకోబడ్డ వ్యక్తులు అన్నదాన్ని ఎందుకని చెప్తాం అంటే, ఇటువంటి పరిస్థితుల్లో కూడా మనస్సు అటువైపు వెళ్ళాలి అనిపించడం లేదు మనవరికి కూడా. అది ఫ్యాక్టే. ఏం చేయాలో మనకి తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో మనం ముందుకు ఎలా వెళ్ళాలో తెలియదు. అర్థం చేసుకోలేకపోతున్నాం. కానీ ఆ మార్గం వైపు వెళ్ళాలి, అడుగు వేసేద్దాం అనే ఆకాంక్ష కలలో కూడా రాదు మనకి. అదే పెద్ద గుర్తు దేవత్వానికి. ఈ కాలపు వ్యక్తుల్లో, ఈ కాలపు చేష్టల్లో, అంటే ఇప్పుడు రావణాసురుడు రాజ్యంలో ఋషులు ఎలా జీవించేవారు, ఆల్మోస్ట్ అదే జీవితం మంది. అంటే ఋషులతో మనం కంపేర్ చేసేసుకుంటున్నాం అనే తప్పేమీ లేదు. ఇంచంటే గురువుగారే కంపేర్ చేస్తున్నారు కదా. అంచేత ఇటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే ఎన్నుకోబడ్డ వ్యక్తులు కూడా, దేనికోసమైతే అవతరించిన వ్యక్తులు కూడా వచ్చినప్పుడు ఒక చోటకి, వాళ్ళని ఒక సమూహంగా చేర్చి 60 ఏళ్ళు వాళ్ళ మీద కష్టపడి తన తపశ్శక్తిని అంతా ధారపోసే తర్వాత, ఇప్పుడున్నటువంటి దేవాలయాలు కరెక్ట్గా లేవు, దేవాలయాలు శక్తి కేంద్రాలుగా ఉండాలి, దేవాలయాల్లో కనీసం 3 పనులు జరుగుతూ ఉండాలి అని గురువుగారి కోరిక ఎప్పుడూ ఉండేది ఆయనకి. ఎప్పుడు ఆయనతో మాట్లాడినా మీరు ఒక 20 మాటలు మాట్లాడితే ఖచ్చితంగా ఈ మాట అందులో వస్తుంది. ఆయనకు అంత వ్యామోహం అనమాట ఏంటి టెంపుల్స్ ఎలా ఉండాలి అని. ఆయన ఎప్పుడు ఏం చెప్పేవారంటే టెంపుల్స్లో 3 యాక్టివిటీస్ ఎప్పుడూ జరుగుతూ ఉండాలి. అవి దేవాలయాలే కాకుండా పుస్తకాలయాలు కూడా అవ్వాలి, లైబ్రరీస్ కూడా దేవాలయాల్లోనే ఉండాలి, అక్కడే వైద్యాలయం కూడా ఉండాలి అని. 3 ఉండాలి, 3 in 1గా ఉండాలి అది ఎప్పుడు కూడా. అంతే తప్ప దేవాలయం వేరుగా ఉండటం, పుస్తకాలయాలు వేరుగా ఉండటం ఆయనకు అసలు ఇష్టం ఉండేది కాదు ఎప్పుడు కూడా. ఈ 3 ఒకే చోట ఉండాలి అనే కోరిక ఆయనకి ఎప్పుడూ ఉండేది. దానికోసం ఆయన ఏం చేశారు అంటే, కనీసం 24 శక్తి కేంద్రాలు మీరు స్థాపించండి, వాటిని గాయత్రి శక్తి కేంద్రాలు అందాం అని గాయత్రి శక్తిపీఠ నిర్మాణాలు 24 కట్టమన్నారు. హనుమంతుడి సంతతి ఉత్సాహం వస్తే చూసి రమ్మంటే కాల్చి వచ్చేటట్టు. హనుమంతుడు అర్జునుడితోనే కదా పోల్చింది మన్ని సద్గురు సందేశంలో కూడా. అంచేత ఆయన 24 కట్టమంటే 3600 శక్తి కేంద్రాలు స్థాపించేశారు. ఆయన అసలు బ్రహ్మానంద పడిపోయాడు. ఆయన అసలు ఆయన ఆనందానికి అవధులు లేవు అసలు. అప్పుడు 77-78లో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు కాస్త ఆయన్ని తెలుసున్న వాళ్ళకి అసలు ఆయన ఎంత చెప్పేవాడో ఆ శక్తి కేంద్రాల గురించి, అసలు ఇంకేముంది అయిపోయింది, అసలు నేను ఉండాల్సిన పని లేదు, నా శిష్యులు చాలన్నాడు. 80లో ఆయన గురువుగారికి, గురువుగారు ఉన్నారే ఆయనకి పాపం చాలా అనుభవం శిష్యులతో. ఇంచేతంటే ఈయనకి 80 ఏళ్ళ అనుభవమే, ఆయనకి 8000 సంవత్సరాల అనుభవం కదా. అంచేత ఆయన ఏమన్నాడంటే, ఒక్కసారి అలా చూసిరా శక్తి కేంద్రాలు ఎలా పనిచేస్తున్నాయో, చూసి వస్తే నెక్స్ట్ సాధన చేయడానికి నీకు బూస్ట్ వస్తుంది అను అన్నాడు. చాలా ఆనందించాడు. ఇంచేంటే నెక్స్ట్ సాధన చేయడానికి బూస్ట్ వస్తుందంటే ఏమనుకుంటాం మనం,
చాలా బాగా పనిచేస్తున్నాయి కనుక దీన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ సాధన చేయాలి అనుకుని ఆయన పాపం బయలుదేరి రెండేళ్ళు తిరిగాడు ఆయన రెండేళ్ళు తిరిగాడు ఆయన అన్ని శక్తి కేంద్రాలకి వెళ్ళి దాని తర్వాత ఆయన మాతాజీతో నోట్లోంచి మాట రాక 3 రోజులు మాట్లాడలేట్ ఆయన ఆయనే రాసుకుంటాడు. మాతాజీ ఇంకా ఆనందించేసింది, తల్లి కదా కొడుకును ఎబ్బో 3 తండ్రికి 100 మాట రాకుండా చేశారు వీళ్ళు, చాలా ఆనందిస్తుంది. తర్వాత చెప్తాడనమాట అసలు ఏం జరిగింది అంటే, నేను చాలా కష్టపడి ఒక కంబళిని తయారు చేశాను నేను, ఇప్పుడు ఆ కంబళి అంతా చిరిగిపోయి ముక్క ముక్కలు అయిపోయింది, పనికొచ్చే ముక్క ఏదైనా ఉంటుందేమో అని వెతుకుతున్నాను అన్నాడు. ఇప్పుడు 81-82లో అంటే ఇంకా శరీరం వదిలేద్దాం అనుకున్న పరిస్థితిలో. అంటే ఇదంతా ఎందుకు చెప్పుకొస్తున్నాను అంటే, క్రైస్ట్ని జూస్ సిలో వేసేశారు, మనం ఏమైనా అలాంటి పని చేసామేమో గురువు గారికి కాస్త ఆలోచించుకుందాం అని. ఇందులో మీరేం బాధపడిపోకలేదు, గురువు గారు మనకి చాలా బూస్ట్ ఇస్తున్నారు, ఇప్పుడు ఉన్నారు, మనమేం తప్పు పని ఏం చేయలేదు. ఉత్తీర్ణం ఎగ్జాంపుల్ పోలిక తీసుకొస్తున్నాను అంతే. పాలకి హంసకి తెల్లగా ఉంటాయంటాం, పాలు పాలే హంస హంసే కదా, రెండింటికి పోలిక లేదు తెలుపు రంగులోనే తప్ప. అంచేత ఈ శక్తి కేంద్రాలలో గురువుగారి యొక్క ఉద్దేశ్యము, గురువుగారి యొక్క ఆంతర్యాన్ని కాస్త మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, మనం అప్పుడు చేసినటువంటి కర్మని మళ్ళా తిరిగి విడదీయటానికి స్కోప్ ఉంటుంది. అంటే ఏవైనా తప్పు చేస్తే సవరించుకోవడానికి స్కోప్ ఉంది, కానీ తప్పు చేయటంలోనూ దానికి స్కోప్ ఉన్న దాంట్లో మనం మళ్ళా ఆ పీరియడ్స్లో కనుక వెళ్తే, హిట్లర్ యొక్క పీరియడ్లో క్రైస్ట్కి సెలవు వేశారు, సెలవు వేశాక ఒక కండిషన్ ఏంటి అంటే, అప్పుడు 5వ ఎముక పక్కటి ఎముక దగ్గర సోల్జర్ వచ్చి 5 గంటలు 6 గంటలు అయ్యాక ఒకసారి పొడుస్తాడు, పొడిస్తే నెత్తురు రాకపోతే చచ్చిపోయినట్టు. అతను నెత్తురు వచ్చింది అనుకోండి, ఇంకో 2-3 సార్లు పొడుస్తాడు చచ్చిపోయేంత వరకు. కానీ సాధారణంగా అలా ఏం జరగదు. ఆ బల్యం అన్నమాట, ఏ బల్యంతో అవుతే క్రైస్ట్ చచ్చిపోయాడో లేదో అని టెస్ట్ చేసినటువంటి బల్యము ఒక మ్యూజియంలో పెట్టబడి ఉంది జర్మన్లో, జర్మన్ దేశంలో వియన్నా మ్యూజియంలో పెట్టబడి ఉంది. ఇది 1940 వియన్నాయిగా ఆస్ట్రియాగానా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఊరి పేరు మాత్రం వియన్నాయ్, జర్మన్ కదా. అక్కడ 22-23 ఏళ్ళు చిరిగిపోయిన బట్టలు వేసుకున్న ఒక వ్యక్తి పెయింటింగ్స్ పట్టుకుని, సార్ మీ బొమ్మ వేస్తాను, సార్ మీ బొమ్మ వేస్తాను అని ఆ మ్యూజియం ముందు తిరుగుతూ ఉండేవాడు హిట్లర్. అంతకంటే గొప్ప స్టేచర్ ఏం లేదు హిట్లర్కి, 1 రూపాయో పావులే సంపాదించుకుంటే తినేవాడు, లేకపోతే ఆ పూట తిండి లేదు, అది హిట్లర్ పరిస్థితి యుద్ధం రాకముందు. సోల్జర్ కూడా కాదు అతను. అతను ఒకసారి ఆ మ్యూజియంలోకి వెళ్ళాడు బై ఛాన్స్ యాక్సిడెంటల్, మెకాఫే అని తన ఆత్మకథ రాసుకుంటాడు, అందులో రాస్తాడు అసలు ఈ సంఘటన. రాసి ఏం చెప్తాడు అంటే, ఆ బల్లె ముందు నేను వెళ్ళి, అతనికి తెలియదు అసలు ఈ ఆ బల్లె యొక్క ఇంపార్టెన్స్, నుంచున్నాను నేను అక్కడ ఆ బల్లె ముందు, సడన్గా ప్రపంచం అంతా మాయమైపోయింది. ఒక మబ్బు మబ్బులు లాంటి ప్రదేశంలో, అంటే మబ్బు మబ్బులు లాంటి ప్రదేశం అంటే అతను కరెక్ట్ వర్డ్స్ ఏం చూశాడంటే, బిహైండ్ ఎ స్క్రీన్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ కర్టెన్స్, ఆ పుస్తకంలో అతను రాసిన వర్డ్ అది. ఏంటి, తెరల మాటున, ఏదో అంటే పారదర్శకమైనటువంటి తెరల మాటున ఒక భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతూ చూశాను నేను. కొంతమంది వ్యక్తులు చాలా పవిత్రమైనటువంటి మొహం ఉంది, చేతిలో కత్తి ఉంది, కానీ వాళ్ళ మొహాలలో నాకు దైవత్వం కనిపిస్తుంది. ఇంకొంతమంది వ్యక్తులు ఉన్నారు యుద్ధం చేస్తున్న వాళ్ళలో, వాళ్ళలో రాక్షసత్వం కనిపిస్తుంది. అది నేను చూశాను. అదంతా చూసి చివరికి ఆ బల్లెం యొక్క చివర అంచున చేరి ఆ బల్లెంలోకి ఆ శక్తి దూరిపోయింది అని చెప్తాడు. అది అతను చూసిన విజన్ అనుకోండి, దృశ్యం అనుకోండి, ఏదైనా అనుకోండి. అది చూశాక దాని గురించి పెద్దగా పట్టించుకోడు. కానీ కొన్ని విచిత్ర పరిస్థితుల్లో ఈ సంఘటన, అంటే ఇతను ఇలాంటి పరిస్థితి చూశాడు అనేటటువంటి ఫ్యాక్ట్ నీచ్షే అని ఒక వ్యక్తికి తెలుస్తుంది. పేరు మీరు వినే ఉంటారు, నీచ్షే అనేది చాలా పెద్ద ఫిలాసఫర్. అతను చాలా బ్రహ్మాండమైన బుక్ రాశాడు. బుక్ టైటిల్ చదివితే మనకి ఇంకా ఆనందం ఇస్తుంది, కానీ బుక్ చదివిన తర్వాత బుక్ పేరు విన్నాక అది కరెక్టేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు. ఆ బుక్ పేరు ఏంటంటే ద గాడ్ ఈజ్ డెడ్, దేవుడు చచ్చిపోయాడు అని పుస్తకం పేరు రాస్తాడు అది నిశ్చయ. ఆ పుస్తకంలో అతను ఏమేమో రాస్తాడు, సూపర్ మ్యాన్ రాబోతున్నాడు, దివ్యమైనటువంటి పురుషుడు రాబోతున్నాడు, అంతా మన గురువుగారు చెప్పినవి చెప్తాడు, కానీ వక్రబుద్ధితో ఆలోచిస్తాడు అనమాట. అంచేత దానికి తగినటువంటి మీడియం కావాలని చెప్పి హిట్లర్ని ఎన్నుకుని అతనికి ట్రైనింగ్ ఇచ్చి తంత్రాలు నెగిటివ్ వేలో ఈ గురువులతో సంబంధం పెట్టిస్తాడు. అది వేరే కథ, అదంతా మనకు అక్కర్లేదు. అతను ఏ సాధన చేశాడో ఏదో ఎలాగో అలా సంబంధం ఏర్పడింది. సంబంధం ఏర్పడిన తర్వాత సరే యుద్ధం ప్రకటిస్తాడు, ఏదో మెల్లిగా థర్డ్ రీచ్ హిట్లరు ఫ్యూరరు జనరలు అన్నీ అవుతాడు. అక్కడ అంతా అయిన తర్వాత అతనికి గుర్తొస్తుంది, నేను కనుక ప్రపంచాన్ని గెలవాలి అనుకుంటే ఆ బలం ఎవరి దగ్గర ఉంటే వాడు జగద్విఖ్యాత పురుషుడు అవుతాడు, మంచికి కానీ చెడుకు కానీ. ఆ సిరీస్ ఆఫ్ అందులో డేట్స్ అవి అంతా ఉన్నాయి ఆ పుస్తకంలో. అంచేత ఎలాగైనా సరే ఆ బలాన్ని కనుక నేను పట్టుకోగలిగితే, నా చేతిలో కనుక వచ్చేస్తే నేను ఎలాగో ప్రపంచాన్ని గెలిచేస్తాను అని. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానో గుర్తుంచుకోండి, గాయత్రి పరివారి ఉద్దేశం కూడా ప్రపంచాన్ని గెలవటమే. గాయత్రి పరివారికి కూడా ఆ బలం కావాలి. మరి అది ఉందో లేదో గురువుగారి దగ్గర మనం తెలుసుకుందాం రీసెర్చ్ వర్క్ చేసి. కానీ ఆ లింక్ అదే, హిట్లర్కి ఇదంతా ఎందుకు చెప్పుకొస్తున్నాను అంటే చేయకూడని పనులు ఏవో కనుక మనం తెలుసుకోగలిగితే కనీసం ఆ రాంగ్ ట్రాక్లోకి మనం వెళ్లకుండా ఉంటాం. అంచేత హిట్లరు దాన్ని పొందటానికి చాలా ప్రయత్నం చేస్తాడు. ఈ చాలా ప్రయత్నం చేయటంలో ఎక్హార్ట్ అనేటటువంటి ఇంకో ఫిలాసఫర్ హెల్ప్ చేస్తాడు. మంచి వాళ్ళే హెల్ప్ చేసేది కూడా, రాక్షసులకు కూడా నారదుడే పాపం మధ్య మధ్యన చెప్తూ ఉంటాడు. అలాగే ఈ ఫిలాసఫర్సే కొంప ముంచుతూ ఉంటారు మధ్య మధ్యలో. ఎక్హార్ట్ ఎలాంటి వాడు అంటే భగవద్గీత పుస్తకం చూశాడు అతను ఒకసారి. చూసి ఆ పుస్తకాన్ని నెత్తి మీద పెట్టుకుని రోజల్లా డ్యాన్స్ చేస్తూనే ఉన్నట్టు, ఇంత గొప్ప పుస్తకం ఉందా అని ప్రపంచంలో. అటువంటి వ్యక్తి అతను. ఇంకా అతను ఎటువంటి వ్యక్తి అంటే ఎకార్టీకి జమీందారు, పూర్వకాలం ఫిలాసఫర్ అంటే జమీందారు అని. బాగా డబ్బుంటే తప్ప ఫిలాసఫీకి టైం ఉండదు కదా చర్చలకి. అంచేత ఒకసారి అతను తన తోటలో బయటకు వచ్చేట, రాత్రి బయటకు వస్తే తోటమాలు అడిగేట, ఎవరు ఏంటి ఎందుకు అని. అంటే అతను అన్నట్ట, ఆ ప్రశ్నలకు జవాబు తెలిస్తే నేను ఇక్కడ ఎందుకు తిరుగుతూ ఉంటాను, దానికి తెలియకే కదా ఈ అవస్థ పడుతున్నాను అని. అంటే ఎటువంటి వ్యక్తులు హిట్లర్కి సహాయం చేశారో తెలుసుకోండి ఆ స్థాయి వ్యక్తులు. ఈ స్థాయి వ్యక్తులు నేచురల్లీ హిమాలయాల్లో ఉన్నటువంటి గురువులతో సంపర్కం ఉంటారు కనుక వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే హిట్లర్ పేరు రికమెండ్ చేశారు. చాలా మంచి వ్యక్తి, మంచి మీడియము, ఇంకేముంది, ఇతనే కనుక మేము దొరికితే ప్రపంచాన్ని గెలిచిపోతారని. హిట్లర్లో చాలా తమాషా అయిన శక్తి ఉండేట, మా తాతగారు చెప్తూ ఉంటారు. అది ఏడుస్తున్న పిల్లలు కూడా హిట్లర్ గొంతుగా రేడియోలో వింటే ఏడుపు ఆపేసేవారట, భయపడి కాదు. ఆ మాటలో ఆ ఆకర్షణ ఉందేట, వాక్ శక్తిలో హిట్లర్ యొక్క. అదే ఆ తంత్ర సాధన ద్వారా డెవలప్ చేశాడు అని ఆ పుస్తకంలో రాస్తాడు. మొదట్లో హిట్లర్ ఎప్పుడు గెలుస్తూ ఉండేవాడు, ఈ మొదటి 4-5 ఇయర్స్ సెకండ్ వరల్డ్ వార్లో ఎప్పుడు హిట్లరే గెలుస్తూ ఉండేవాడు. తర్వాత హిట్లర్ ఓడిపోవటం మొదలెట్టాడు. ఈ హిట్లర్ గెలుపు, హిట్లర్ ఓడిపోవటానికి గల కారణాలు కనుక మనం అనలైజ్ చేసుకోగలిగితే, మొదటి 5-6 ఏళ్ళు హిట్లర్ నేను యుద్ధం చేయటం లేదు, ప్రపంచంలో ఆర్యజాతి మళ్ళా పునరుద్ధరింపబడాలి కనుక దానికోసమని నేను సాయశక్తిలా ప్రయత్నం చేస్తున్నాను అనే మాటలు ఎక్కువ వాడేవాడు స్పీచెస్లో. తర్వాత ఎప్పుడైతే తను నిజంగా ఆ శక్తిని కైవసం చేసుకోగలిగాడో మాటల ధోరణి మాట చేతంటే ఆ వ్యక్తి సమూహాన్ని ఈనాడు పరమ గురువులు అని పిలుస్తూ ఉంటాం. ఈ పరమ గురువులు కోరిక మేరకు కృష్ణుడు అవతరణ జరిగింది. ఈ రాముడు వాళ్ళ అవతరణ వేరు, కృష్ణుడి యొక్క అవతరణలో వేరుంది. కృష్ణుడి యొక్క అవతరణలో ఉన్నటువంటి చాలా ప్రముఖమైనటువంటి లక్షణం ఏంటి అంటే అష్టమి నాడు పుట్టడం. నంబర్ 8 అష్టమి నాడు పుట్టడం. ఈ అష్టమిలో ఉన్నటువంటి ఇంకా గొప్పతనం మీరు తెలుసుకోదలుచుకుంటే ఈ తిథుల యొక్క కరెక్ట్ మధ్యలో వస్తుంది అది. సంకల్పము మూర్తి భవించినటువంటి వ్యక్తి కృష్ణుడు. ఈనాడు కూడా 18 సంకల్పాలు మన రోజు చదవమంటున్నారు, అది మాత్రం చదవటం లేదు. రోజు కనుక దాన్ని కనుక చదివితే రోజు ఆ పరమ గురువు సంకల్పం మళ్ళా కలికి అవతారంగా చాలా తొందరగా మూర్తి భవిస్తుంది అన్నది ఫ్యాక్ట్. అది చదవకపోవటం వల్ల ఇప్పటికీ రాలేదు, తిరుగుతూ ఉన్నాం మనం. అది ఒకటి మనం గుర్తుంచుకోవాల్సింది. ఇప్పుడు ఒకవేళ ఇప్పటికీ చదవటం మొదలెట్టకపోతే గాయత్రి పరివారు వాళ్లే కాకుండా మిగతా వాళ్ళకు కూడా ఒక మంచి పని చేస్తున్నాం. ఏముందా 18 లైన్లు చదవటానికి టైం ఎంత పడుతుంది, చదవండి అని అడగండి 10 మంది వ్యక్తుల్ని. చదవచ్చే చాలు అది. అది ఒక పాయింట్ మనం అవుట్ ఆఫ్ డిస్కషన్ అనుకోండి అది, కానీ అది చేస్తే మంచిది. అంచేత ఈ కృష్ణతత్వం ఎప్పుడైతే భూమి మీద దిగిందో గురువులు చాలా ఆనందించారు. ఈ గురువులందరూ కలిసి దింపినటువంటి సంపూర్ణ వ్యక్తిత్వం గనక, గురువుల యొక్క కోరికలకి సంపూర్ణ ప్రతిరూపం గనక, అన్ని దేశాల గురువుల యొక్క కోరికకి రిఫ్లెక్షన్ కనుక, కృష్ణావతారానికి ఆ స్పెషల్ టైటిల్ వచ్చింది. కృష్ణం వందే జగద్గురు అనే మాట మిగతా వాళ్ళకి రాలేదు. అంటే గురువుల యొక్క ఆకాంక్షతో పుట్టినటువంటి అవతారమూర్తి ఇది, మిగతాదంతా కూడా సాధువుల యొక్క ఆకాంక్షతో పుట్టినటువంటి అవతారం. ఆ తేడా కాస్త జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అదే గురువుగారు కూడా చాలాసార్లు చెప్తారు, చాలాసార్లు మన్ని బతిమాలుకుంటారు కూడా పాపం. ఏమని బతిమాలుకుంటారంటే, ఎప్పుడో కానీ గురువు శిష్యుని బతిమాలుకోడు, నాయన నువ్వు ఇచ్చేసి పెట్టు నాకు, నాయన ఇది నువ్వు పని చేసి పెట్టు అని. గురువు పోజు కొడుతూ ఉంటాడు, శిష్యుడు అడుక్కుంటూ ఉంటాడు. కానీ రివర్స్ అయింది ఇప్పుడు రోల్స్. గురువు అడుక్కుంటున్నాడు, శిష్యుడు పోజు కొడుతున్నాడు, పోయా నాకు టైం లేదు అని. దానము అనే మాట వాడారు గురువుగారు ఒక గురువు పరంపరలో. భారతదేశంలో గురువు దానం అడగటం అనేది ఎప్పుడు జరగదు, డిమాండ్ చేస్తాడు. గురువు దక్షిణ అడుగుతాడు తప్ప దానం అడగడు ఎప్పుడు కూడా. అంశదానము సమయదానము అనే మాట యాక్చువల్గా గురుదానమే, అది గురువు అడిగేటటువంటి దానాలే కదా. ఇంకో గురువులు ఎవరు అడగలేదు. మిగతా గురువులందరినీ చూడండి ప్రపంచంలో, క్రైస్ట్ దగ్గర నుంచి మిగతా వాళ్ళ అవతారమూర్తులు, ఇప్పుడున్నటువంటి గురువులు, మిగతా వాళ్ళు బాబాలు, వాళ్ళని ఎవ్వడు కూడా అడుక్కోడు. కానీ ఈ గురువుకు ఒక స్పెషాలిటీ ఉందన్నమాట, శిష్యులను అడుక్కుంటాడు. ఆయన చెప్పాడు కూడా ఇదే యుగం యొక్క స్పెషాలిటీ అది. మళ్ళీ ఇటువంటి ఛాన్స్ రాదు మీకు. గురువు చేత అడిగించుకోవటం అంటే ఎంత గొప్ప కదా. అంచేత డిమాండ్ చేస్తున్నాం, అందుకే ఇచ్చేయి అంటున్నాం మనం. పాప ఆయన చేసేస్తున్నాడు అది. ఇది గుర్తుందా గురువు ఏమన్నాడు గురువుగారు, తుమ్ హమారా కామ్ కరో నా కరో హమ్ తుమారా కామ్ కర్ దేంగే అన్నాడు ఆయన మేము వెళ్ళినప్పుడు 80s. అది చాలా తమాషా అయిన పరిస్థితి అనమాట. అసలు ఆ పరిస్థితి అది బాధగానే ఉంటుంది, హాస్యాస్పదంగానే ఉంటుంది అసలు ఆ సిచ్యువేషన్. అదే కలియుగ లక్షణం ఏమో. అంచేత ఏ పరమ గురువులు అయితే శ్వేతద్వీపంలో ఉంటూ ఆ గురుతత్వాన్ని కిందకి దింపారో, ఆ వ్యక్తులే సమానంగా కృష్ణుడు అవతారం చాలించిన 2500 సంవత్సరాల తర్వాత ఇంకో వ్యక్తిని కిందకి దింపారు, బుద్ధుణ్ణి. అతను సమానంగా 80 ఏళ్ళు బతికాడు అతను కూడా బుద్ధుడు. తను చేయాల్సిందేదో చేశాడు, ప్రపంచం అంతా వ్యాపింపజేశాడు. వ్యాపింపజేసేసరికల్లా శంకరాచార్యుల వారు ఉద్భవించి ఆ బుద్ధుడు చెప్పింది భారతదేశంలో ఉండకుండా చేశాడు. అది రైటో తప్పు, మనం వీఆర్ నాట్ డిస్కసింగ్ ది గ్రేట్నెస్ ఆఫ్ శంకర ఆర్ బుద్ధ. మనం ఆ క్రిటిసిజంలోకి నేను వెళ్ళటం లేదు. జరిగిన ఫ్యాక్ట్స్ మనం అర్థం చేసుకుంటే, ఆ ఫ్యాక్ట్స్లో మనం చేయాల్సినటువంటి డ్యూటీ ఏంటి, మన బాధ్యత ఏంటి, ఎక్కువ స్పష్టంగా అవగాహన చేసుకోగలుగుతాం. ఎగరగొట్టేశాడు శంకరాచార్యుల వారు బుద్ధిజంని. అందుకే చాలా చోట్ల శంకరాచార్యుల వారికి ఒక బిరుదు కూడా ఉంది, ప్రచ్ఛన్న బౌద్ధుడు అని. శంకరాచార్యుల వారికి మరి అది గొప్ప అనుకోవాలో లేకపోతే శంకరాచార్యుల వారిని వెక్కిరించటమో నాకు తెలియదు, కానీ ఆ మాట వాడతారు ప్రచ్ఛన్న బౌద్ధుడు అని. సరే, బుద్ధుడు తన పని చేసిన తర్వాత పని పూర్తి కాలేదని చెప్పి మళ్ళా అవతారం ఎత్తాడు. ఉత్తరార్ధం, పూర్వార్ధము, ఉత్తరార్ధము తెలుసు నేను ఎవరి గురించి చెప్తున్నాను మీకు, గురువు గారు. అంచేత ఇది నిష్కలంక అవతారము అంటాం. అంటే ఏ విధమైనటువంటి తప్పు మీరు ఎంచే, శంకరాచార్యుల వారికి కూడా ఒక తప్పు పట్టుకున్నాం కదా మనం. పేరుకి ఆయన శంకరాచార్యుల వారే కానీ ఆయన ప్రచ్ఛన్న బౌద్ధుడు అన్నాం. కానీ గురువుగారిలో ఉన్నటువంటి తమాషా ఏంటంటే, మీరు ఏ విధమైనటువంటి తప్పు ఆయనలో పట్టుకోలేము. పట్టుకోగలిగితే ఈ తప్పు పట్టుకోవాలి అసలు, ఆయనలో ఏ తప్పు పట్టుకోలేము అన్నది పాయింట్ పట్టుకోవాలంటే. ఇంకా మిగతా పాయింట్ ఏం దొరకదు అక్కడ. కానీ ఆయన చేసి వెళ్ళిన పని ఏంటి అంటే, బుద్ధుడు తర్వాత బుద్ధుడు ఏ పని అయితే చేయద్దాం అనుకుని చేయలేకపోయాడో ఆ పని పూర్తి చేశారు ఆయన. ఎంతవరకు పూర్తి చేశారు, ఎలా పూర్తి చేశారు, మరి మీరు ఇందాక చెప్పారు కదా కంబళీలో ఉన్నటువంటి చిరిగిపోయిన ముక్కలు వెతుక్కుంటున్నాను. ఆ భాష వేరు, ఆ భావం వేరు. ఎప్పుడైనా మనకి అవకాశం అనేది జరిగినప్పుడు గురువుల భాష అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఆయన మనని మెచ్చుకున్నారే తప్ప ఆయన మన ఏం తిట్టలేదు. ఒక్కొక్కసారి తల్లిదండ్రులు అంటూ ఉంటారు కదా, అబ్బా మావాడు ఎందుకు పనికిరాడండి అని. అంటే పనికిరాడని చెప్పారా, ప్రేమ అన్నమాట అది, అది అలాగనమాట. చేత కొన్ని పదాలని మీరు లిటరల్గా అర్థం చేసుకుని గాభరా పడిపోకండి. ఒక్కొక్కసారి మెచ్చుకోలు కూడా అలా చేసేస్తూ ఉంటారు. గురువులు ఎందుకు చేశారో, ఎందుకు అటువంటి మాటలు వాడారో తర్వాత ఎప్పుడైనా టైం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. అంచేత ఆయన హీఈస్ వెరీ హ్యాపీ. గురువుగారు మాత్రం చాలా ఆనందంగానే సూక్ష్మ శరీరంలోకి వెళ్ళారు తప్ప బాధపడుతూ వెళ్ళలేదు. కానీ నేను చాలా బాధపడుతున్నాను అని శ్రద్ధాంజలిలో రాసింది, బాధపడుతున్న వాళ్ళ బాధ చూసి తప్ప ఆయన శిష్యుల్ని చూసే కాదు. మీరు మళ్ళా కాస్త జాగ్రత్తగా శ్రద్ధాంజలి పుస్తకాన్ని చదవండి. మళ్ళా కొంచెం అటు నుంచి మాట ఇటు, ఇటు నుంచి మాట అటు అవుతే ఉరి శిక్ష అయిపోయాడు, బతికిపోయాడు కదా. అదేదో కథ చెప్తారు ఏంటది. అలాగే కామాలు ఫుల్ స్టాప్లో నేను అటు ఇటు చేసి తప్పు చెప్పేశాను ఉంటాను. ఇదివరకు ఎప్పుడైనా గురువుగారు చాలా బాధపడుతున్నారని, ఇవాళ మాత్రం చాలా ఆనందంగా ఉన్నారు ఆయన. ఆయన ఆనందం ఏంటి అంటే, ఆయన ఏ లక్ష్య సాధన కోసం అయితే పని చేయటానికి ఆయన చేశారో ఆ లక్ష్య సాధన ఈ 5వ పూర్ణిమకి 2-3 రోజుల ముందు సక్సెస్ఫుల్ అయిపోయింది. అందుకు గ్యారంటీ ఇస్తున్నాను నేను ఆయన ఆనందించారని. నిచ్చేత అంటే బుద్ధుడు శరీరం చాలించిన తర్వాత అంటే 2500 సంవత్సరాల నుంచి ఈనాటి వరకు కూడా ఏ మంచి పని చేసినా అది ఎదురు తిరగటమే తప్ప అది సక్సెస్ అవ్వటం ఏం లేదు. ఇప్పుడు గాంధీ ఉన్నాడు, రామ అన్నాడు, అహింస అన్నాడు, సత్యాగ్రహం అన్నాడు, గుండేసి కాల్చి పారేశారు. తర్వాత ఏం చేశారు, ఆయన చెప్పినటువంటి సత్యాగ్రహాన్ని, ఆయన చెప్పినటువంటి విధానాన్ని చాలా ఆనందంగా బంద్ చేసేసి స్కూల్స్ మూతబడిపోతున్నాయి, ఇవి మూతబడిపోతున్నాయి, ఇవి మూతబడిపోతున్నాయి కదా. అంచేత మంచివాళ్ళు చేసిన పనుల్ని, మంచివాళ్ళని దుర్పయోగమే చేసుకుంటూ వచ్చాం ఈనాటి వరకు. లేకపోతే మంచివాళ్ళని చంపేస్తూ వచ్చాం. కానీ ఈనాడు ఏం జరిగింది అంటే, ఏ వ్యక్తి అయితే గురువుల యొక్క మెయిన్ ఇన్స్ట్రుమెంట్ అనుకుంటున్నామో గార్బేజ్ తింపివేయబడ్డాడు. కానీ మన అదృష్టం ఏంటి అంటే పూర్ణిమ నాడే మళ్ళీ తిరిగి వచ్చేసాడు కనుక 2500 సంవత్సరాల్లో మొదటిసారి గురువులు గెలిచారు. వాళ్ళ హిస్టరీ ఆఫ్ ఓటమి గెలుపు చూసుకుంటే గురువుల రికార్డ్ ఇది. మనం నమ్ముకున్న గురువులు అంటే ఓటు అది మనం చేసుకుంటాం కదా, బెట్ కట్టితే మనం బెట్ గురువుల మీద కట్టకూడదు. ఇచ్చంటే వాళ్ళ హిస్టరీ చూసామనుకోండి, 2500 సంవత్సరాలలో వాళ్ళు ఒకే ఒకసారి గెలిచారు. మిగతా అప్పుడల్లా కూడా నెగిటివ్ ఫోర్సెస్ గెలిచారు. కానీ ఇది టర్నింగ్ పాయింట్ అవుతుంది హిస్టరీలో. అది ఆనందం. అందుకు మనం ఆనందించాలి. ముఖ్యంగా గాయత్రి పరివారు వాళ్ళు ఎందుకు ఆనందించాలి అంటే, ఈ గార్బేజ్ గురించి గురువుగారు చాలాసార్లు చెప్పారు. ఆయన శరీరం వదిలేసే ముందు తాతయ్య గారు గురువుగారు చెప్పిన మాటలు గురువుగారు శరీరం వదలక ముందు చాలాసార్లు చెప్పారు. గార్బేజ్ మీద ఋషులు వాళ్ళు పెంచుకున్న ఆశలు అవంతా కూడా అది మనకి అప్రస్తుతం. ఇందులో మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, గురువులకి ఋషులకి వీళ్ళందరికీ కూడా గార్బేజ్ మీద చాలా అభిమానం ఉంది, గార్బేజ్ చెవినే తమ ఆయుధంగా వాడుకుంటున్నారు అని. అంచేత ఆ గార్బేజ్ మిలిటరీ అటాక్ని దాటి మళ్ళా సక్సెస్ఫుల్గా పవర్లోకి వచ్చాడు అంటే మన గురువుగారే పవర్లోకి వచ్చినట్టు కదా. ఆ విధంగా మనందరం కూడా చాలా గర్వించదగ్గ రోజు ఈ 5వ పూర్ణిమ. కానీ ఈ 5వ పూర్ణిమ వీటిలో మనం గుర్తుంచుకోవాల్సిన ఇంకో పాయింట్ ఉంది. గురువుగారు శరీరం వదిలే ముందు ఋషుల్ని, మిగతా గురువుల్ని చాలా ఇరకాటంలో పడేశారు ఆయన. ఏంటి ఆయన ఇరకాటంలో పడేశారంటే, నేను శరీరం వదలను పోన్నారు. వాళ్ళు బతిమాలు కుట్టున్నారు, దాయరాదు శరీరం వదిలే అని. నేను శరీరం వదిలే ప్రసక్తే లేదు, మా గాయత్రి పరివారం వాళ్ళు ఉన్నారు, ఇంతమందిని నేను పూజ చేశాను, వీళ్ళందరినీ వదిలి నేను ఎక్కడికి వెళ్తాను, నేను వెళ్ళను అన్నట్టు ఆయన. అప్పుడు తాతయ్య గారు, మిగతా ఋషులు, మిగతా గురువులు వాళ్ళందరూ కూడా ఒక హామీ ఇచ్చారు, మీ గాయత్రి పరివార సంగతి నేను చూసుకుంటానులే బాబు, వాళ్ళకి ఏ బాధ రాదు, మేము వాళ్ళకి ఏదైనా బాధ ఉంటే అదంతా మేము తీర్చుకుంటాం, నువ్వు మా పని చేసి పెట్టు అని. అది కూడా గాయత్రి పరివార వాళ్ళకి చాలా గర్వకారణం. గురువు తన శిష్యులకి అంతలాగా తాపత్రయపడ్డాడు అంటే శిష్యుల్లో ఏదో వర్తుంది పాపం. శిష్యుడు తన వర్తుని తను గుర్తుపట్టలేకపోతున్నాడు అంటే మన గురువు గారులాగే మనం కూడా చాలా హంబుల్ పీపుల్ అన్నమాట. మన గొప్ప మనం చెప్పుకోము, మన గొప్ప గుర్తించే కనుక తెలీదు మనకి. కానీ గురువుగారికి నమ్మకం ఉంది మన మీద చాలా, లేకపోతే ఆ హామీ తీసుకోరు కదా. సింపుల్ లాజిక్ అంతకంటే లేదు అందులో అది. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, తెర వెనక జరుగుతున్నటువంటి భాగవతం సృష్టిలో ఈ గురువులు వీళ్ళ గురించి ఎంతమంది తెలుసు? ఏదో మనం ఇలా మాట్లాడుకుంటున్నాం కానీ మామూలుగా మనకు తెలిసేది ఏంటంటే, ఓ చీఫ్ మినిస్టరు, ఓ ప్రైమ్ మినిస్టరు, ఆ ప్రెసిడెంటు, వాడికి వీటో పవర్ ఉంది, ఇది ఉంది అది. కానీ వీళ్ళందరినీ ఆటలాడిస్తూ వీళ్ళందరినీ కూడా మెల్లిగా వాళ్ళ వాళ్ళ గమ్యస్థానం వైపు వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా నడిపిస్తున్నటువంటి ఒక సమూహం ఉంది అని చెప్పుకుంటున్నామే. ఆ సమూహాన్ని 1900 1998 జూలై 4వ తారీఖున ప్రపంచ దృష్టిలో మొట్టమొదటిసారి బయటకు వస్తాయి అని ప్రిడిక్షన్స్ ఉన్నాయి. దాన్నే జ్వాలాకుల మహర్షి ఒక పుస్తక రూపంలో రాశాడు. అదే తను మొట్టమొదటి అడిగింది. దానికోసం ఇదంతా చెప్పుకుంటూ వస్తున్నాను నేను. ఎక్స్టర్నలైజేషన్ ఆఫ్ హైరార్కీ అంటే భూమినే కాదు మొత్తం ఈ సౌరమండలము, ఈ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా తమ చెప్పు చేతల్లో ఉంచుకుంటూ వాళ్ళు ఏ విధంగా దాన్ని తీసుకెళ్ళాలి అనుకుంటున్నారో, ఏ విధంగా దాన్ని మలచాలనుకుంటున్నారో ఆ విధంగానే మలుచుకుంటూ వస్తున్నటువంటి నలుగురు ప్రముఖ వ్యక్తులు ఉన్నారు. బ్రహ్మ యొక్క మానసపుత్రులు అని చెప్పుకుంటూ ఉంటాం. వాళ్ళ పేర్లు చాలామందికి తెలిసి వచ్చున్నారు. వీళ్ళు బ్రహ్మతో పాటు పుట్టిన వాళ్ళు. బ్రహ్మతో పాటు పుట్టి ఈ మొత్తం భూమండలము అంటే ఈ సోలార్ సిస్టమ్, సౌర కుటుంబము, వీటన్నిటినీ కూడా బ్రహ్మ ఏ విధంగా అవుతే దాన్ని తయారు చేయాలనుకుంటున్నాడో ఆ విధంగా తయారు చేస్తాము అనే దీక్ష కట్టుకున్నటువంటి వ్యక్తులు. ఇది దీక్షకి ఆధారభూతమైనటువంటి మొదటి స్టెప్. అంటే దీక్ష తీసుకోవటం అంటామే, ఇనిషియేషన్ అంటాం ఇంగ్లీష్లో, గురు దీక్ష తీసుకుందాం అంటానో, ఈ దీక్ష పరంపరకి మొట్టమొదటి నలుగురు ఈ వ్యక్తులు కారణము. ఈనాటికి కూడా దీక్ష ప్రపంచంలో ఎక్కడ ఎవరు తీసుకున్నా కూడా ఆ సనత్ కుమార్ పేరు మీదే ఇవ్వబడుతుంది. అతన్ని ద కింగ్ ఆఫ్ ద వరల్డ్ అంటారు వాళ్ళ భాషలో, క్రిస్టియన్ భాషలో. మన భాషలో జగద్గురు అంటాం. ఆ జగద్గురు పీఠానికి శంకరాచార్యులు వారు వీళ్ళందరూ. మరి ఒకే జగద్గురువు అన్ని జగద్గురువులు ఎలా అయ్యారో నాకు అనుమానం ఒక్కొక్కసారి. ఈ శంకరాచార్యుల వారు జగద్గురువే, ఆ శంకరాచార్యుల వారు జగద్గురువే కదా, శృంగేరి పీఠాధిపతి జగద్గురువే. మరి ఇన్ని జగద్గురువులు ఎలా అయిపోయారో నాకు తెలియదు. రజనీష్ దానికి అందరూ ఒకే చోటు ఉన్నారుగా. అందుచేత రజనీష్ ఇంకా చాలా సొల్యూషన్ చెప్పాడు. జగద్గురు అవటానికి ఇంత కష్టపడక్కర్లేదన్నాడు. చాలా సింపుల్గా మీరు జగద్గురు అయిపోవచ్చు అన్నాడు. దానికి మీరేం లేదు, నెలకి 300 ఖర్చు పెట్టండి అన్నాడు. ఏంటి ఎలాగట, ఒక వ్యక్తిని మీరు పిలవండి, నాయన నీ పేరు మార్చిస్తున్నాను, నీ పేరు జగత్, దేని ది గురువుది, దీది ఒప్పుకుంటే నీకు 300 రూపాయలు ప్రతి నెల ఇస్తూ ఉంటాను. జగద్గురువు కదా, తప్పేం లేదు కదా, అది రజనీష్ చెప్పినటువంటి ఒక కథ అనమాట. అది తమాషాగా ఉంటాయి రజనీష్ కథలు, కానీ చాలా డీప్గా వెళ్ళిపోతాడు ఒక కథలో, ఎంతో చెప్పేస్తాడు. అసలు మీరేమయ్యా జగద్గురువుని మీరు అనుకుంటే అట్ట, శిష్యుడు అనాలి నువ్వు నా గురువు అని, కానీ నువ్వు ఎవరికో నేను జగద్గురువుని అనుకుని అసలు ఆ రాష్ట్రం దాటితేనే నువ్వు ఎవరో తెలియదాయ్ అని మామూలుగా ఏదో చెప్తాడు. సరే అది వదిలేద్దాం. అంటే భారత జాతి ఎలా దిగజారిపోయిందో అని అంత వచ్చే స్థితి నుంచి, అంటే సంపూర్ణ విశ్వానికి ఒక గురువు ఉన్నాడు అని తెలిసిన వ్యక్తులు ఈ జగద్గురువుల్లోనే ఇరుక్కుపోయారు. తమాషా అది. సరే ఆ నలుగురు దగ్గర నుంచి 7 ఋషులు ఏర్పడ్డారు. 7 ఋషులు మనం చూస్తూ ఉంటాం సప్త ఋషి మండలం. ఈ 7 ఋషులు నిత్య జీవితంలో ఉన్నారో లేదో మనకి తెలియదు, ఉండొచ్చు ఉండకపోవచ్చు. పేర్లు ఒకటి అవ్వటం వల్ల ప్రమాదం వచ్చేసింది. విశాఖ నక్షత్రం ఉంది రత్నాకర్ గారు, వాళ్ళ అమ్మాయి పేరు కూడా విశాఖే కదా. అంచేత విశాఖ నక్షత్రం విశాఖ ఇవి రెండు ఒకటి అనుకుంటే చాలా ప్రమాదం. ఒకటి అవ్వచ్చే ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను కదా. అలాగే ఋషుల పేర్లు ఆ నక్షత్రాల పేర్ల మీద పెట్టుకున్నారు, కానీ ఋషులు నక్షత్రాలు అవ్వలేదు. అది కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చాలామందికి ఆ కన్ఫ్యూజన్ ఉంది. ఆ కన్ఫ్యూజన్ వద్దు, మర్చిపోండి. ఆ కన్ఫ్యూజన్ కరెక్ట్ కాదు. కరెక్ట్ ఏంటి అంటే నక్షత్రాలు ఋషులు లేకముందు, భూమి ఏర్పడకముందు నుంచి కూడా ఉన్నాయి. అవి వాటికి ఆ పేర్లు పెట్టబడ్డాయి. ఎందుకు పెట్టబడ్డాయి, ఆ పేర్లు వెనకాతలు ఉన్నటువంటి సైన్స్ ఏంటి, ఒకసారి ఉత్తరే మనం ఆ మాట అనుకుందాం. తర్వాత ఎప్పుడైనా ఇంకో క్యాంపులో చెప్పుకుందాం. దాన్ని బీజాలు వేసేసుకుందాం అని కదా మనం అనుకుంటున్నాం ఈ 3 రోజుల్లో. అంచేత మీరు నిద్ర వచ్చినా రాకపోయినా, మీరు విన్నా వినకపోయినా, అది చెప్పేది చెప్పేదే. అంచేత ఈ 7 నక్షత్రాలు, ఆ ఋషుల పేరు మీద ఉన్నటువంటి 7 నక్షత్రాల నుంచి మన సౌర కుటుంబానికి ఒక్కొక్క నక్షత్రం నుంచి ఒక్కొక్కసారి ఒక్కొక్క కిరణం సూర్యుడి దగ్గరికి వస్తూ ఉంటుంది. ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, ఆ కిరణాల పేర్లు ఏంటి అన్నది ఆ ఋషుల కిరణ నక్షత్రాల పేర్ల మీదే ఆధారపడి ఉన్నాయి. 1,000,000 సంవత్సరాలు ఒకే కిరణం ఒకే నక్షత్రం నుంచి వస్తుంది. అంటే ఆ 7 నక్షత్రాల నుంచి మన సూర్యుడి దగ్గరికి వచ్చేది ఒకే కిరణం, ఒకే నక్షత్రం నుంచి వచ్చేటటువంటి కిరణం. ఆ ఒక కిరణము మన సూర్యుడి దగ్గర నుంచి మళ్ళీ 7 రకాలుగా విడిపోతుంది. 7 రంగులు, సప్తవర్ణాలు. అక్షరము వర్ణము ఇవి రెండు చాలా పర్యాయ పదాలుగా వాడతాం. ఎందుకు వాడతాం? కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకుంటే చాలా మ్యాజిక్లు మీరు చేయొచ్చు, సృష్టికి ప్రతి సృష్టి మీరు చేయొచ్చు. విశుద్ధానందజీ అని నేను బెనారస్లో ఉన్నప్పటికీ ఆయన 95-96 ఇయర్స్ ఓల్డ్, చాలా ముసలాయన అయిపోయాడు. పాల్ బ్రంటన్ తన పుస్తకంలో రాస్తాడు, సూర్యుడి కిరణాల నుంచి చచ్చిపోయినటువంటి పక్షిని వాటిని బతికించేసేవాడు అతను. చంపేసి పక్షిని సూర్యకిరణాలు దాని మీద వేసి బతికించేస్తే పక్షి లేచి మళ్ళీ ఎగిరేది. సృష్టికి ప్రతి సృష్టి, మళ్ళీ గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి ఆ విశ్వామిత్రుడు ఇందాక మనం మధ్యాహ్నం చూసామే, దాని గురించి కూడా మీరు కొంచెం ఆలోచించండి. ఆలోచిస్తే చాలా బోధపడతాయి, నేనే చెప్పక్కర్లేదు. అందులో ఆ 7 కిరణాలు మళ్ళీ ఆ సూర్యుడి నుంచి బయటకు వస్తూ ఉంటాయి. ఆ 7 కిరణాలు బయటకు వచ్చిన తర్వాత హిమాలయాలలో మనిషి వెళ్ళగలడు కానీ మానవ శరీరధారి వెళ్ళలేని ఒక ప్లేస్ ఉంది. అర్థం చేసుకోండి. అర్థం ఏంటో నాకు తెలియదు చెప్పేశాను, రిపీట్ చేయండి నేను దాన్ని. అంచేత అటువంటి ఆ ప్లేస్, హిమాలయాల్లో ఉన్నటువంటి ప్లేస్లో ఈ 7 రకాల కిరణాలు కూడా మూర్తి భవిస్తాయి. ఈ 7 రకాల కిరణాలు మూర్తి భవించినటువంటి వాటిని ద 7 మాస్టర్స్ అంటాం, సప్త గురువులు, 7 గురువులు. ఈ 7 గురువులు మొత్తం భూమండలాన్ని పరిపాలిస్తూ ఉంటారు. ఇందులో మొదటి 2 గురువులు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తూ ఉంటారు. వాళ్ళనే మను అంటూ ఉంటాం మనం. వైవస్వత మన్వంతరంలో ఉన్నాం మనం ఇప్పుడు 28వ వాడ, గుర్తులేదు అదంతా మనం చెప్తూనే ఉంటాం. 27-28 ఏమో గుర్తులేదు, ఈ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంచేత ఈ మనువు మొదటివాడు. అతనే పని ఏంటి అంటే రూలింగ్. ఈ ప్రపంచం అన్నింటిలో ఎవడు ప్రెసిడెంట్గా ఉండాలి, ఎవడు ప్రైమ్ మినిస్టర్గా ఉండాలి, ఎవడు చీఫ్ మినిస్టర్గా ఉండాలి అనే గందరగోళం అంతా కూడా ఆ మనువు చేస్తాడు. పాపం వీళ్ళు ఇక్కడ మాకు ఓట్లు పడ్డాయా లేవా, ఓట్ల అనాలిసిస్, ఓటు బ్యాంక్స్ ఇది అని వీళ్ళు అవస్థపడుతూ ఉంటారు పాపం. కానీ అసలు అక్కడ తిరిగేది అక్కడ హిమాలయాల్లో. దాని తర్వాత అతనికి అసిస్టెంట్ ఉంటాడు, అతన్ని బోధిసత్వుడు అంటాం మనం, దాన్ని బుద్ధుడు అని కూడా అంటూ ఉంటాం, రకరకాల పేర్లతో చెప్తూ ఉంటాం. వీళ్ళిద్దరూ మెయిన్ పోస్ట్ అన్నమాట. ఇతను ఎడ్యుకేషను, రిలిజియను అది ఈ రెండో అతను చూస్తూ ఉంటాడు. గవర్నమెంట్ని పరిపాలించడం అనేది మొదటివాడు చూస్తూ ఉంటాడు మనువు. దాని తర్వాత మిగిలిన వాడు 4. ఈ 4 కూడా ఆ జాతి సంస్కృతిని పెంపొందిస్తూ ఉంటారు. సివిలైజేషన్, సంస్కృతి, ద లార్డ్స్ ఆఫ్ సివిలైజేషన్. వాళ్ళని మహా చౌహాన్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. ఎప్పుడైనా పురాణాలు మనం చదివితే ఈ పేర్లు తగులుతూ ఉంటాయి మనకి. బోధిసత్వుడు, మను, మహా చౌహాన్ అనే ఉంటుంది. ఇంటమా ఉంది కదా, అదంతా పురాణాల నుంచి తీసినవే పాపం, వాళ్ళ పేర్లు కావు. లెడ్ బీటర్ వాళ్ళు రాశారు. అంచేత ఈ హైరార్కీలో ఇది గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా మానవ జాతిని నడిపించడానికి 7 వ్యక్తులు నడుము కట్టుకుని హిమాలయాల్లో కూర్చుని ఉంటారు వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు, గురువుగారు లాంటి వ్యక్తుల్ని పిలుస్తారు. అవకాశము, పాత్రత ఉన్నటువంటి వ్యక్తుల్ని పిలిచి, ఇదిగో మీరు ఈ పని చేయాలి, దీనికి మీకు కావాల్సినటువంటి వనరులంతా మేము ఇస్తాం, లక్ష్యం ఇది, ఎలా చేస్తామన్నది మాత్రం మాకు తెలియదు అంటారు పాపం. ఇంచంటే వాళ్ళకి తెలియదు మనిషి ఎప్పుడు ఏం చేస్తాడు. చేత మనుష్యుల బాధ్యత మేము తీసుకోం, మీ శిష్యుల బాధ్యత నువ్వు తీసుకో. వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. గురువుగారు చేసేస్తామంటారు, చేయకపోవచ్చు. లేదండి మేము చేయమంటారు, చేసేయచ్చు. మనుషులతో వాళ్ళకి చాలా బాధలు పడి మనుషుల జోలికి రారు వాళ్ళు. ఇలాంటి వాళ్ళని పంపిస్తూ ఉంటారు మనుషుల దగ్గరికి, గురువుగారు లాంటి వాళ్ళని. గురువుగారు హై రికమెండేషన్ అనమాట. ఇంకా మా శిష్యులు అంటే ఏమనుకున్నారు, అసలు నథింగ్ డూయింగ్, అసలు ఈ శరీరాన్ని వదిలి వెళ్ళని అన్నారు. అంచేత ఈ హైరార్కీలో మనువు, బుద్ధు, బోధిసత్వుడు ఇదంతా కూడా చాలా కామన్ నాలెడ్జ్. ఒకప్పుడు మనం ఇంట్లో పెద్దవాళ్ళని, వాళ్ళని చదువురాని వాళ్ళని అడిగినా కూడా రాబోయే విధాత ఎవరు అంటే అందరికీ తెలుసు. సృష్టికర్త ఎవరు అంటే ఎవరు, హనుమంతుడు చెప్తూ ఉంటాం కదా భవిష్యత్ విధాత అని. ఇవంతా వెల్నో నాలెడ్జ్. ఇప్పుడు ఆ నాలెడ్జ్ అంతా ఎక్కడికో కాలపరుగులను కలిసిపోయి కొత్తగా వింటున్నాం మనం. ఇదంతా ఏంటో, ఇదివరకు పెద్ద బాల శిక్షలు అవుతే టకటకటక చెప్పేసేవాళ్ళు, తెలుసు అసలు కంఠస్థా వచ్చేసాడు. ఇప్పుడు మనం ఎన్నో మనమంతరో నేనే చెప్పలేకపోయాను నేను కదా. అంచేత ఈ హైరార్కీ ఆఫ్ మాస్టర్స్లో ఏ విధంగా అయితే ఆ 7 కిరణాలు హిమాలయాలలో రూపకల్పన జరిగి మానవ జాతిని సన్మార్గం వైపు ప్రేరేపించడానికి తీసుకెళ్తాం అనుకున్నారో, వాళ్ళందరూ ఏం చేశారంటే ఈ మనిషిని ముందు మా కిరణాలకి ప్రతిస్పందించేటటువంటి శరీరం ఒకటి ఉంటే బాగుంటుంది అని చెప్పి ఈ మానవ శరీర నిర్మాణం చాలా కష్టం మీద చేశారు. ఎప్పుడైనా యాంథ్రపాలజీ సీక్రెట్ డాక్టరీలో ఒక వాల్యూమ్ ఉంది, ఫస్ట్ వాల్యూమ్ యాంథ్రపాలజీ, మానవ శరీర నిర్మాణం ఎలా జరిగిందో చెప్తుంది అందులో. అసలు మనం ఈ శరీరాన్ని ఎలా తయారు చేసుకున్నాం అని, మనంతటి మనం తయారు చేసుకున్నాం ఈ శరీరాన్ని ఇంత గొప్పగా, మర్చిపోయాం. ఎందుకంటే ఒక పని చేస్తాం ఇంకో పని మర్చిపోతూ ఉంటాం కదా. కెమిస్ట్రీ క్లాస్ చెప్పాక ఫిజిక్స్ క్లాస్కి వెళ్తే కెమిస్ట్రీలో ఏం చెప్పారా అంటే మర్చిపోతాడు. అలా జరిగిందనమాట ఇదంతా. అంచేత మర్చిపోయాం అంతే, స్మృతిర్లబ్ధం మళ్ళీ గుర్తు చేసుకోవటమే కావాల్సింది, అంతకంటే ఏం లేదంటారు గురువు గారు. అంచేత వాళ్ళు ఏం చేశారు ఆ గురువులు, ఈ 7 కిరణాలకి రెస్పాండ్ అయ్యేటటువంటి 7 చక్రాలని మన శరీరంలో నిర్మించారు. వాటినే షట్ చక్రాలు ప్లస్ సహస్రారం అంటాం. అంచేత మనం కరెక్ట్గా కనుక ఈ చక్రాలని కనుక కరెక్ట్గా అమరింకా చేసుకోగలిగితే గురువులు ఏం కావాలనుకుంటున్నారు, ఏం చేయాలి అన్నది మనకి చాలా స్పష్టంగా బోధపడుతుంది. ఏ హైరార్కీ ఆఫ్ మాస్టర్స్, దాంట్లో జ్వాలాకుల్లో అదే రాస్తాడు, మీరు గురువుల్ని వెతకొద్దు, గురువుల్ని మీరు గుర్తించలేరు, ఒకవేళ గుర్తించగలిగినా వాళ్ళు చెప్పిన పని మీరు చేయలేరు. వాళ్ళు ఏదో పెద్ద పెద్ద పని చెప్తారు. ఏముంది, 16 ఏట గాయత్రి జపం చేసుకుంటే ఒక వ్యక్తి దగ్గరికి ఆయన గురువు వచ్చాడు, చిన్న పని అప్పచెప్పాడు, 24 సంవత్సరాలు, రోజుకి 8 గంటలు చొప్పున నువ్వు గాయత్రి మంత్ర జపం చేయి, 24 సంవత్సరాల్లో 24 మహాపురుషులు పూర్తి అయిపోతాయన్నాడు. చిన్న పని. దాని తర్వాత ఏంటి, ఆ చిన్న పని ఎలా చేయాలన్నాడు అంటే గురువులు కావాలి అని కోరుకోకండి అని చెప్తున్నాను నేను, అంతకంటే ఏం లేదు, జాగ్రత్తగా ఉండండి అది. తర్వాత ఏం చెప్పాడు, సరే అనేసాడు ఈయన. గురువు కోపం వచ్చింది, నేను ఏదో వీడు భయపడతాడని చెప్తే సరే అనేసాడా వీడు అని చెప్పి, గో సంస్కారిత ఆహారం తినాలన్నాడు. మామూలుగా తినటానికి వీల్లేదు, నీ ఇష్టం వచ్చిన తిండి తినటానికి వీల్లేదు. ఆవుకి ఒక పిడికడు బియ్యం వేసాం, గోధుమలు వేసాం, అది పేడలోంచి వచ్చింది, పేడ కడిగేసి ఆ గోధుమల్ని నీ చేతులతోనే నువ్వు పిండి చేసుకుని తినాలన్నాడు. దానికి ఈయన తలుగుపాడు. ఆశ్రమంలో అక్కడ ఉండటానికి వీల్లేదన్నాడు, గృహస్థ ఆశ్రమంలోనే ఉండాలన్నాడు. దానికి తలుగుపాడు. అంటే అప్పుడు ఇంకా బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు, స్వతంత్ర సంగ్రామంలో నువ్వు పాలు పంచుకుని తీరాలన్నాడు. దానికి తలుగుపాడు. ఇంకా గురువు ఏం చేయలేకపోయాడు, తట్టలేదు, ఇంకా ఏ అడ్డుపుల్ల వేయాలి అని, ఏ పని చెప్పినా చేసేస్తానన్నాడు. ఇలా చేయగలిగితే గురువుని పట్టుకోండి, లేకపోతే గురువుకి కాస్త దూరంగా ఉండేటే క్షేమం. మనం మన గురువు కాదు, గురువుగారి గురువు లాంటి వాళ్ళకి, మన గురువుగారు పాప చాలా మంచివారు, అస్సలు ఏం కష్టపెట్టలేదు, 24 సార్లు గాయత్రి చేసుకోండి చాలండి. కష్టపడిన వాడికి కష్టపెట్టకూడదని తెలుస్తుందమ్మా, అందుకంటే ఏం లేదు అసలు అసలు అది అసలు ప్రిన్సిపల్ మర్చిపోతాం మనం. అంచేత ఈ 7 చక్రాలు లైన్లో ఎలా ఉంచుకోవాలి అనేది ప్రతి పరమ గురువు కూడా వాడి శిష్యుడు ద్వారా ఆ దేశకాల పరిస్థితులకి తగినటువంటి సాధనా విధానాన్ని ఇస్తారు. ఆ సాధనా విధానము ఆ గురువు చెప్పాల్సిందే తప్ప ప్రతి గురువు వాళ్ళ వాళ్ళ శిష్యులకి వాళ్ళ వాళ్ళకి తగినటువంటి 7 చక్రాలను లైన్లో పెట్టేటటువంటి సాధనా విధానం ఇవ్వబడుతుంది. ఈకే గారి శిష్యులకి వాళ్ళకి తగినట్టు ఇవ్వబడుతుంది, పండిత్ శ్రీరామ శర్మ ఆచార్య శిష్యులకి వాళ్ళకి తగినట్టు ఇవ్వబడుతుంది. మరి వీళ్ళని కలపటం ఎందుకు అంటాం, ఎందుకు కలపటం అంటే ఎవరైతే ఈకేయో ఆయనే పండిత్ శ్రీరామ శర్మ ఆచార్య అని తెలియకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది ఎలా తెలుసుకుంటాం అది అన్నది హైరార్కీలో ఉండదు. కానీ ఒకటి మాత్రం మనం ఖచ్చితంగా ఏం చెప్పొచ్చు అంటే, ఎక్కడైనా ఎవడైనా నేను గురువుని అన్నాడు అనుకోండి, ఖచ్చితంగా గురువుగారు వాడిని ఎత్తి మీదకి ఎక్కేస్తారు. అంచేత ప్రపంచంలో ఉన్న గురువులందరూ కూడా మన గురువుగారే అన్నది మీరు గుర్తుంచుకోండి. ఏ పేరుతో పెట్టుకున్నా మనకి అభ్యంతరం లేదు, కానీ దానికి ప్రూఫ్స్ అది నిజమే అనేది తర్వాత మాట్లాడుకుందాం, చాలా టైం అయిపోయింది. కానీ గురువుగారు ఏం చెప్తారంటే, మీరు ఎంతమంది గురువులు శిష్యులైనా ఏం చేసినా ఒక పని చేస్తే మీరు నా శిష్యులు అన్నారు. ఆయన ఏమన్నారంటే, అందరూ మీరు కలిసి ఉన్నప్పుడు అందరూ సుఖంగా ఉండాలని కోరుకోండి, మీరే నా నిజమైన శిష్యులు అన్నారు, కనుక ఈ పని మనం చాలా ఈజీగా చేయగలం, చేసేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథ్వీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాప్నుయాత్ అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణ సంతు పౌత్రిణ నిర్ధనా సధనా సంతు జీవంతు శరదాంశతం. ఓం శాంతి శాంతి శాంతి.